ജയ് ശ്രീമന്നാരായണ. ശ്രീമതി രാമാനുജായ നമഃ. പ്രിയ ഭാഗവത മൈത്രി സഭ്യുലാര, പെദ്ദലാര, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 త్రిరండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించినటువంటి అద్భుతమైన గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. ఈ గ్రంథం భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి చక్కటి వివరణ, దానిలోనూ ప్రశ్నోత్తరాలతో సాగుతుంది. ఎన్నో అర్థాలని ఇమిడుచుకున్నది భగవద్గీత. విశ్వశాంతిని, మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి పవిత్ర గ్రంథం ఇది. దీనిలోని విశేషాలు శాస్త్రీయమైనటువంటి విధానంలోనూ ఉపనిషత్ సమన్వయంతోనూ స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేటి వరకు 93 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 94వ భాగం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున జ్ఞానయోగి రాగద్వేషాలకి వశపడకుండా యోగానికి అవి శత్రువులుగా భావించాలి, లేకపోతే జ్ఞానాభ్యాసాన్ని చెడగొడుతుంది అని చెప్పారు. ఈవేళ 1682వ ప్రశ్నతో, అంటే స్వామివారు అనుగ్రహించిన గ్రంథంలో 56వ భాగం ఇది, దానితో ప్రారంభిస్తున్నాం. అడిగేం దాసోహం రామానుజదాసుణ్ణి. రా నాయన, రా కూర్చో. నిన్న చెప్పినవి కూడా బాగానే అర్థమయ్యాయా? అడిగాను, చాలా వరకు అర్థమే అయ్యాయి. ఇంకా ఈవేళ కూడా దానిలో ఉన్నటువంటి విశేషాలను గ్రహించాలని అభ్యర్థిస్తున్నాను. దేవరవారు అనుగ్రహిస్తారని. ఓ తప్పకుండా కూర్చో. ఏమిటి చెప్పు? ఏం లేదు అడిగాను. రాగద్వేషాలకి లోపడవద్దు అని జ్ఞానయోగులకి మాత్రమే చెప్పడం ఏమిటి? కర్మయోగులు అనేవాళ్ళు లోబడి ఉండొచ్చా? వాళ్ళు లోబడ్డా పర్వాలేదా? ఎలా అర్థం అడిగాను. ఏం లేదు, ఇప్పుడు జ్ఞానయోగులు ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి, కర్మయోగులకి సహజంగానే సర్దుబాటు అయిపోతూ ఉంటుంది. అలాగా అంటే ఎట్లా అంటారు అడిగాను. ఏముంది, మామూలు రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఎవరైనా నిన్ను కింద పడిపోయేటట్లుగా లాగి పడేశారనుకో, పడిపోతావు, కాస్త దెబ్బలు తగులుతాయి. కానీ ఒక కొండ మీదకి నువ్వు కష్టపడి ఎక్కుతుంటే నిన్ను లాగి పడేశారనుకో, అప్పుడు పడిపోవడం మాత్రమే కాకుండా గట్టిగానే దెబ్బలు బాగా తగులుతాయి కదా. కొండ కింద భాగం వరకు దొర్లిపోయినా దొర్లిపోవచ్చు అడిగాను. అంటే ఇప్పుడు రోడ్డు మీద మామూలుగా నడవడం కర్మయోగం అంటారు, కొండ ఎక్కి నడుస్తూ ఉండడం జ్ఞానయోగం అంటారు. ఈ లాగి పడేయడము అంటే రాగద్వేషాల యొక్క ప్రభావం. ఇదేనా స్వామి మీ సమన్వయం? బాగానే అర్థం చేసుకున్నావు. నిజమే, అదే. అందుచేత ఈ రాగద్వేషాలకి లోపడవద్దని ప్రత్యేకించి జ్ఞానయోగులకే ఉపదేశించారు. బానే ఉంది స్వామి, కానీ 29వ శ్లోకంలో కర్మయోగులని మందులు అని ఒక పదం వాడారు స్వామి. ఈ మందులు అంటే తెలివి తక్కువ వారనే కదా అర్థం. మామూలుగా అర్థం అదే చెప్పుకుంటూ ఉంటాం కదా స్వామి. కొండ ఎక్కడం చేత కాని వారు కనుక వారిని మందులు అని అన్నారా? లేదు కదా స్వామి. బే, నువ్వు భలే చెప్తున్నావు. అలా కాదు, కొండ ఎక్కినంత మాత్రాన తెలివైన వారు అని అనలేం కదా. రోడ్డు మీద నుంచి సుఖంగా నడిచి వెళ్ళినా గమ్యం చేరుకోవచ్చు అని చెప్తూ ఉన్నా గమ్యం కోసం కొండెక్కి శ్రమపడేవారిని తెలివైన వారు అని అనగలుగుతామా చెప్పు. అంటే స్వామి, కర్మయోగులని మందులు అని ఎందుకన్నారు? ఇది సందేహం స్వామి. ఎందుకన్నారంటే, తమ శక్తిని తాము అంచనా వేసుకోలేని వారు అని మనం గతంలో కూడా ఒకసారి చెప్పాను, విన్నావు. కానీ మళ్ళీ ఇంకోసారి వివరిస్తాను, విను. జ్ఞానయోగులు, కర్మయోగులు అని రెండు తెగలవారిని ఇక్కడ పోల్చి చూపడం అని కాకుండా, ఈ శ్లోకంలో కృత్స్న విధులు, అకృత్స్న విధులు అని రెండు లక్షణాలని పోల్చి చూపిస్తూ ఉన్నారు. ఒక తెగవారిని మందులు అన్నారు స్వామి. ఆ పేర్లు పెట్టిన చివరికి కృత్స్న విధులు అంటే జ్ఞానయోగులని, అకృత్స్న విధులు అంటే కర్మయోగులనే అర్థాన్నే కదా తీసుకొని వస్తారు. ఫలితంగా కర్మయోగుల్ని మందులు అని తక్కువ చేసి చూపినట్లేగా చేస్తారు. నీకు ఇంకా ఈ విషయంలో స్పష్టత రాలేదు. కృత్స్న విధుడు అంటే ఆత్మజ్ఞానం చక్కగా తెలిసినవాడు అని అర్థం. అకృత్స్న విధుడు అంటే అంత చక్కని ఆత్మజ్ఞానం ఇంకా కలగనివాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మందమైన ఆత్మజ్ఞానం కలవాడు, తక్కువైన ఆత్మజ్ఞానం కలవాడని అనుకో. అందుచేతనే మందులు అని అనడంలో లక్షణం చెప్పడమే ఉంది, కానీ నింద లేదోయ్ స్వామి. మరైతే కర్మయోగ జ్ఞానయోగులకు సమానమైన స్థాయి ఉందంటారా? ఇప్పుడు పరమాత్మ యొక్క అభిప్రాయంలో అయితే గనక చూస్తే కర్మయోగులకే కాస్త ఆధిక్యత చెప్పినట్లుగా కనిపిస్తోంది మనకి. అడిగాను, ఇది వరకు చెప్పినదేనా, ఇంకా చెప్పబోతారా అని. ఏం చెప్పబోయేది ఏమిటిగా విన్నారు, చెప్పేశారు కూడా స్వామి మనకి. 35వ శ్లోకంలో ఆ విషయమే చెప్తారు, విను. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. మరొక్కసారి శ్లోకం చదువుతాను. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అన్వయం ఎలా ఉంటుందంటే, సు అనుష్ఠితాత్ పరధర్మాత్ స్వధర్మ విగుణ అపి శ్రేయాన్ స్వధర్మే నిధనమపి శ్రేయ పరధర్మ భయావహ. స్వామి ఒక్కసారి తాత్పర్యం కొంచెం వివరించండి. చెప్తున్నాగా తాత్పర్యం, చక్కగా అనుష్ఠించబడే జ్ఞానయోగం కంటే అంగవైకల్యం ఉన్న కర్మయోగమే చాలా మేలైందనుకో. కర్మయోగం చేస్తూ చనిపోయినా పర్వాలేదు, కానీ జ్ఞానయోగం మాత్రం చాలా భయంకరమైంది. అదేమిటి స్వామి? స్వధర్మం పరధర్మం అంటే ఏవేవో అర్థాలు చెప్తున్నారు మీరు. నేను చెప్పడం ఏమిటో, అవే అర్థాలు. ఇంకేం అర్థాలు చెప్పాలంటావు? అంటే అది కాదు స్వామి, నేను ఈ శ్లోకానికి విన్న అర్థాలు వేరు. ఎవరు ఏ కులంలో పుడతారో వాళ్ళు ఆ పనులు చేయాలి, అవి చేస్తూ చనిపోయినా పర్వాలేదు, కానీ ఇంకో కులధర్మాలు చేయకూడదు అని విన్నాను. దీని మీదే చాలామంది భగవద్గీతని నిరసిస్తూ ఉంటారు కూడా. ఇలా భగవద్గీత చెప్పడం ఏమైనా ధర్మమా అని అంటూ, ఎవరు ఏ పని చేస్తే వాళ్ళు అదే పని చేయాలా అని అనేక రకాలుగా నిందిస్తూ ఉంటారు స్వామి. అలాగా ఇంకా ఏమని నిరసిస్తారు? ఏముంది స్వామి, ఒక స్త్రీ వ్యభిచారుల ఇంట్లో పుట్టింది అనుకోండి, ఆవిడ ఇంక ఎప్పటికీ బాగుపడకూడదు అనే అర్థము ఈ శ్లోకంలో వస్తుందని, ఇలాంటి అర్థాలున్న భగవద్గీత అభివృద్ధి నిరోధకమని చాలామంది దూషిస్తూ ఉంటారు. ఇంతేనా, ఇంకేమైనా అంటూ ఉంటారా? ఇంకేమైనా విన్నావా నువ్వు? ఉన్నాను స్వామి, ఇంకా చాలా చాలా ఇలాగే చెప్తారు ఈ శ్లోకానికి అర్థంగా. అంటే శైవులుగా పుట్టినటువంటి వారు అందులోనే శైవత్వంలోనే ఉండాలి తప్ప వైష్ణవులుగా మారకూడదు అని ఇలా కూడా ఎన్నో ఎన్నో. అయ్యో రామ, అవన్నీ తప్పుడు అర్థాలే. స్వధర్మం పరధర్మం అని ఈ శ్లోకంలో చెప్పినవి వర్ణాశ్రమ ధర్మాలు, మత ధర్మాలు కానే కావు. అసలు ఆ ప్రస్తావనే లేదు ఇక్కడ. ప్రకరణమంతా కర్మయోగం, జ్ఞానయోగాల గురించి నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఈ శ్లోకంలో ఆ కులధర్మాలని, జాతి ధర్మాలని పట్టుకొచ్చి ముందు వెనుకల జ్ఞానం లేకుండా ఎలా చెప్తారు? స్వధర్మం అంటే కర్మయోగము, పరధర్మం అంటే జ్ఞానయోగం అని అర్థం ఇక్కడ. అదే స్వామి, అది ఎలా అంటారు? కొంచెం వివరించండి. చెప్తాను మరి. ఇప్పుడు తన ఇంద్రియాలకు అలవాటైన మార్గంలో నడిపించేది కర్మయోగం కనుక అది చాలా సులభమైంది. అంటే అది స్వశక్య ధర్మం, స్వధర్మం. ఇంద్రియముల ప్రవృత్తిని బలవంతంగా మరల్చడము, అరికట్టడం లాంటివి పరశక్య ధర్మాలు, అంటే పరధర్మములు అంటారు. అది జ్ఞానయోగం. ఓహో, నిజమే స్వామి, అవును కదా. మరి ఈ విగుణము అంటే ఏమిటి స్వామి? శ్లోకంలో ఉంది కదా, విగుణము అంటే అంగవైకల్యము. అంగవైకల్యమా అంటే ఏమిటి స్వామి? అంటే సరిగ్గా చెయ్యకపోయినప్పటికీ, చేసినది కొనసాగించకపోయినప్పటికీ దాన్ని వైకల్యము, దేనికి అంగంగా చేస్తుంటామో దాని అంగవైకల్యము అంటాం. మరి స్వామి, అలా కర్మయోగాన్ని చేసిన చక్కగా చేసిన జ్ఞానయోగం కన్నా ఎక్కువే అనే మాట అంతేనా? అంతే. మరి చక్కగా జ్ఞానయోగం చేసేస్తే ఫలం వచ్చేస్తుంది, ఫలం వచ్చేస్తే అది కర్మయోగం కన్నా తక్కువ ఎందుకు అవుతుంది చెప్పు చూద్దాం. నిజమే, కానీ సుఅనుష్ఠితాత్ అన్నారు కదా స్వామి, చక్కగా చేసినప్పటికీ అని అర్థం కదా చెప్పారు. అవును, చక్కగా చేసినా అనే అన్నాను, కానీ ఆ చక్కదనం ఏమిటో నేను చెప్పలేదుగా. కర్మయోగానికి విగుణ అంగవైకల్యం ఉన్నా అని విశేషణం వేశారు కనుక, జ్ఞానయోగంతో పోలుస్తూ చెప్పే సందర్భం కనుక, సుఅనుష్ఠితాత్ అంటే చక్కగా అనుష్ఠించబడిన, అంగవైకల్యం లేకుండా అనుష్ఠించబడిన అని అర్థం. ఓహో, సరిగ్గా చేసిన లేక కొనసాగించిన జ్ఞానయోగం అని అర్థం. ఇలా చేసుకోవచ్చా స్వామి? అర్థాన్ని గ్రహించవచ్చు అంటారా? కరెక్టు. ఇంద్రియాలని బలాత్కారంగా విషయాల నుండి మరల్చాలి కనుక చాలా ప్రమాదకరమైనది ఆ జ్ఞానయోగం. ఎప్పుడు ఆ ఇంద్రియాలు తిరగబడతాయో తెలియదు, అందుకే విచ్ఛిన్నమైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. స్వామి, ఈ విచ్ఛిన్నమైపోవడం అంటే జ్ఞానయోగం మానివేయడమేనా? వీడు మానివేయాలనుకోడు, ఇంద్రియాలని ఎంత బలవంతంగా వీడు నిగ్రహించి ఉంచుతాడో అంతకన్నా ఎక్కువ బలంతో అవి తమ తమ విషయాల యందు ప్రవర్తించాలని చూస్తూ ఉంటాయి. దాంతో జ్ఞానయోగం సాగుతుందా? సాగదు. అంతే స్వామి, నిజమే. ఇప్పుడు స్ప్రింగులాగా కదా, ఒక స్ప్రింగుని మనం గట్టిగా నొక్కిపట్టి ఉంచుతున్న కొద్దీ తిరిగి మళ్ళీ మీద పడడానికి చూస్తుంది కదా, అట్లాగా. అంతేనా స్వామి? అలా ఎందుకంటారు? ఎందుకంటామేమిటి? మనకి 36వ శ్లోకం చదివితే తెలుస్తుంది. భగవద్గీతలో స్వామి చెప్తూ ఉన్నాడు, ఒకసారి విను. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. మరొకమారు శ్లోకం. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అన్వయం విన్ను. వార్ష్ణేయ అథ అయం పూరుష అనిచ్ఛిన్నపి కేన ప్రయుక్త బలాత్ నియోజిత ఇవ పాపం చరతి. అంటే కృష్ణ, జ్ఞానయోగంలో ప్రవేశించిన ఈ పురుషుడు ఏ కారణం చేత ప్రేరితుడై బలాత్కారంగా నియోగింపబడిన వారిలా పాపాన్ని చేస్తూ ఉంటాడు. అలాగా స్వామి, బాగుంది. అయితే ఇక్కడ వార్ష్ణేయ అన్నారు శ్లోకంలో. వార్ష్ణేయ అంటే కృష్ణుడా అని అర్థం, అంతేనా స్వామి? అవును, వార్ష్ణేయుడంటే కృష్ణుడే. వృష్ణి వంశంలో పుట్టాడు గనక కృష్ణుణ్ణి వార్ష్ణేయుడు అని అనొచ్చు. ఇప్పుడు రఘువంశంలో పుట్టిన వాడిని రాఘవుడు అంటున్నాం కదా, అలాగా అడిగాను. అడిగాను, చాలా బాగుంది. ఇక పాపం అంటే అర్థం ఏమిటి స్వామి? మామూలుగా అయితే పాపంని తప్పు పని అని అర్థం వస్తుంది, ఇక్కడ అలా కాదు, ఆటంకం అని వస్తుంది అర్థం. జ్ఞానయోగానికి ఆటంకం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. శ్లోకం తాత్పర్యం ఇంకొకసారి చెప్తారా స్వామి? ఓ అలాగే, ఒక బంతి కానీ కాగితం ముక్కో ఉన్నాయనుకో, వాటికి ఫలానా వైపు కదలాలి అనే తలంపైనా ఉంటుందా? ఉండదు కదా, అవి అచేతనాలు. దానికంతటా అవి ఆలోచించి అటువైపు వెళ్లాలని నిర్ణయం తీసుకోవవి. కానీ ఒకవేళ బలమైన గాలి వచ్చిందో, నీటి ప్రవాహం చేతగా ఏర్పడిందో, అలాంటి పరిస్థితి వస్తే తోసివేయబడి దాని ప్రవాహంలో అవి కొట్టుకుపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? అలాగనే ఈ చేతనలు కూడా జ్ఞానయోగం చేస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియాలని విషయానుభవం వైపు మరల్చాలి అని తలంపుతో ఉండనే ఉండడు. అయినా బలవంతంగా వీడిని విషయాల వైపు తోసివేసేది ఏమిటి అని అడుగుతున్నాడు అర్జునుడు మనకి ఈ శ్లోకంలో అని అంటూ 1705వ ప్రశ్నకి స్వామివారు సమాధానం చెప్పారు. ఇక దానినే ఇంకా కొనసాగిస్తూ మనకి 1706వ ప్రశ్నతో రేపు మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇంత చక్కగా వివరించి సావకాశంగా చెప్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ వారు హైదరాబాదు.